ఓం శ్రీ సాయిరాం. శ్రోతలందరికీ స్వాగతం. ఇంతవరకు మీరు లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా స్వామి ప్రేమతత్వాన్ని గురించి బ్రదర్ చందు విజయ్ ఎక్స్ప్లెయిన్ చేయగా విన్నారు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంత నిలయం నుండి అందిస్తున్న ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాన్ని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనై ఉండండి.
ప్రేమ స్వరూపులారా, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనుకుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఈజ్ మై మెసేజ్.
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై, నిస్వార్థ సేవే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మాలకు శతకోటి ప్రణామం సమర్పించుకుంటూ, ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడని శాంతిధామం ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది గణేష్. వేద పోషణ. గత రెండు వారాలుగా మనం శ్రీ సత్యసాయి దివ్య సందేశ్వరి కార్యక్రమంలో మాట్లాడుకుంటూ వివిధ అంశాలను వివరిస్తూ వచ్చాం. సత్యసాయి భగవానుడు వేదోద్ధరణను తమ అవతార లక్ష్యాల్లో ప్రప్రథమంగా ఎందుకు పెట్టుకున్నారు? 1962 దానికి నాంది ప్రస్తావన వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం ద్వారా, వేద పాఠశాల స్థాపన ద్వారా ఎలా జరిగింది? క్రమక్రమేణా వేదాలు విశ్వజనీనమని స్వామి తమ ఉపన్యాసాల ద్వారా, రచనల ద్వారా, భక్తులతో విద్యార్థులతో సంభాషణల ద్వారా ప్రపంచానికి ఏ విధంగా తెలియజేశారో మనం విన్నాం. దీనితో పాటుగా వేదానికి గల ప్రాముఖ్యం గురించి, మనకి వాటి వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా తెలుసుకున్నాం. స్వామి తరచూ రుద్రానికి రుద్రం చదవమని, దీని గురించి స్వామి ఎన్నో మార్లు చెప్పగా మనందరం విన్నాం. స్వామి 92వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రశాంతలయంలో మొట్టమొదటిసారిగా వేద సమ్మేళనం, అంతర్జాతీయ వేద సమ్మేళనం నవంబర్ 20-21 జరుగునున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ వేద పోషణ కార్యక్రమం గత రెండు వారాలుగా మనం చేపట్టింది కూడా అదే ధ్యేయంతో. ఈ రుద్రం గురించి, స్వామి వేదం తాలూకు ప్రాముఖ్యం గురించి ఏం చెప్పారో తెలుసుకునే ప్రయత్నమై ఈ గత రెండు వారాలుగా మనం ఇచ్చేస్తున్నాం. మరి ప్రపంచ వ్యాప్తంగా మన దేశం నలుమూలల నుండి కూడా రుద్రపారాయణం, మంత్రపుష్పం చెప్పటానికి స్వామి దివ్య సమక్షంలో కలిసికట్టుగా పఠించాలని ఒవ్వెళ్లూరుతూ ఎంతో మంది భక్తులు ప్రశాంతలయానికి విచ్చేస్తున్నారు. ఈ సందర్భంలో మీ అందరికీ ఒక చక్కని అనుభవాన్ని తెలిపే ప్రయత్నం చేస్తాను. స్వామి 2000 విద్యార్థులందరినీ పిలిచి, అది దసరా మహోత్సవాలు జరుగుతున్న సమయం, విద్యార్థులందరికీ వేద పఠనం చెప్తే వాళ్లకి పట్టుదోతీలిస్తానని స్వామి చెప్పి అందరినీ రప్పించారు. స్వామి ఇంటర్వ్యూ రూమ్ ముందర విద్యార్థులందరూ ఆసీనులై ఉన్నారు. స్వామి ఒక పెద్ద వెండి పళ్లెంతో దాని నిండా సిల్క్ ధోతీసన్ని పట్టుకుని వచ్చి విద్యార్థులకి ఇచ్చే ప్రయత్నమై వచ్చి అక్కడ నించున్నారన్నమాట. స్వామి విద్యార్థుల మధ్యలో నించుని, మీ అందరికీ వేదం వచ్చా అని అడిగారు. అడిగితే ఒక తల్లికి పిల్లలందరూ ఎట్లాగా సమాధానం చెప్తారో, ఒక మాస్టారు మీకు పాఠం సరిగ్గా వచ్చిందా లేదా అని చెప్పేటప్పుడు పిల్లలందరూ ఏకకంఠంలో ఎట్లా చెప్తారో, అలాగే విద్యార్థులందరూ కూడా స్వామి మాకొచ్చి స్వామి అన్నారు. మరి టెస్ట్ ఏ స్వామీస్ టెస్ట్ అంటారు కదా, పరీక్ష చేయకుండా స్వామి ఏది ముందుకు తీసుకెళ్లరు. సో స్వామి ఆ రోజు చేతులు వెనక్కి పెట్టుకుని, ఓహో అలాగా అని చెప్పి ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేసి, మీరు చెప్పండి మీరు చెప్పండి అని ఒక్కొక్కళ్ళ చేత ఇండివిజువల్ గా రుద్రం చెప్పించారు. అప్పుడు స్వామి సంతోషించి పిల్లలు బాగా నేర్చుకున్నారు అన్న ఉద్దేశంతో అందరికీ సిల్క్ తో తీసిస్తూ ఆనందాన్ని అందించారు. మరి స్వామి దగ్గర మనం నవంబర్ 20-21వ తేదీల్లో వేదం చెప్పబోతున్నాం, రుద్రం పారాయణం చేయబోతున్నామంటే మరి అదొక మనకి పరీక్ష కింద లెక్క. సో పరీక్షకి వెళ్లేటప్పుడు ఎప్పుడు మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి కదా ఎగ్జామ్కి ఎప్పుడును. సో ఆ విధంగా అసలు వేద పఠనం చేయడానికి కావలసిన తెలుసుకోవాల్సిన రూల్స్ ఏంటి, ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనే విషయాలు మనం తెలుసుకోవడం ఎంతో మంచిది. అది నవంబర్ 20-21కే కాకుండా మన వేద పారాయణం నిత్యం జరుపుతున్న సమయంలో కూడా అవి గుర్తుపెట్టుకుంటే ఇంకా బాగా వేదం చెప్పగలుగుతాం. మరి ఈనాడు మనతో పాటు స్టూడియోలో మన శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి చేస్తున్నటువంటి పిఎస్వి భరద్వాజ్ వచ్చున్నారు. సాయిరాం బ్రదర్.
శ్రోతలందరికీ సాయిరాం.
మరి ఈనాడు మీరు కూడా వేదం టీంలో ఒక పార్ట్, అండ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఈ ఉత్సవానికి ప్రిపేర్ అవుతున్నారు. అండ్ ఈ రోజు మోరల్ క్లాస్ లో కూడా ఒక చక్కని వర్క్షాప్ జరిగింది మనకి ఈ రుద్రం తాలూకా ప్రాముఖ్యాన్ని తెలియచెప్పడానికి. మరి భరద్వాజ్, మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడు వేదం శిక్షణ చేస్తున్నప్పుడు కూడా ఎన్నో ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు నేర్చుకుని ఉంటారు, ఎలా చెప్పాలి, రూల్స్ ఏంటి దానికి అని. సో మా శ్రోతలందరికీ కొంచెం ఆ రూల్స్ ఏంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇప్పుడు రెండు విధాల రూల్స్ మనకి, ఒకటి డూస్ ఒకటి డోంట్స్. మొట్టమొదటిగా ఎలా చెప్పాలి అనే రూల్స్ కొంచెం మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి.
ముందరగా నేను వేదం యొక్క ఇంపార్టెన్స్ చెప్పడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, అవి మనం వేదం నుంచే తీసుకోవచ్చు. వేదాల్ని భగవంతుడి శ్వాసగా కీర్తింపబడతాయి. యస్య నిశ్వసితం వేదాహ, భగవంతుని యొక్క శ్వాస భగవంతుడు రెండు వేరు కాదు, వేదమే భగవంతుడు. కాబట్టి మనం వేద పారాయణ చేసేటప్పుడు ఎలా పారాయణ చేయాలో కృష్ణయజుర్వేద అంతర్గతమైన శిక్షావళిలో చెప్పబడి ఉంది. ఆ మంత్రాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం.
శిక్షాం వ్యాఖ్యాస్యామః వర్ణస్వరః మాత్రాబలం సామసంతానః ఇత్యుక్తశీక్షాధ్యాయః.
దీని యొక్క సారం ఏమిటి అంటే, వేదాలని చదివేటప్పుడు గాని పఠించేటప్పుడు గాని మూడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే అక్షర శుద్ధి, అంటే మనం ఆ అక్షరాల్ని ఎలా ఉచ్చరించాలి. ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే, కుంభకర్ణుడు రావణాసుని యొక్క తమ్ముడు ఒకసారి తపస్సు చేసి భగవంతుడు ప్రత్యక్షమైతే తను రాక్షసుడు కాబట్టి నాకు నిర్దయ కావాలి అని అడుగుదాం అనుకున్నాడు. కానీ ఆ ఉచ్చారణ లోపం వల్ల అది ఆ నిర్దయ కాస్త నిద్ర అయిపోయింది. సో అందుకు తను ఇంకా అలా తామసికుడే ఎప్పుడూ పడుకుంటూనే ఉండిపోయాడు అన్నమాట. అలాగే మనం చదివే ఒత్తులు గాని ప్రతి పదాలు గాని చాలా నిర్దిష్టంగా స్పష్టంగా చదవాలి. ఇంకొక రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మాత్రాశుద్ధి, అంటే ఒక అక్షరాన్ని తీసుకున్నప్పుడు దాన్ని ఎంత సాగదీయాలో ఎంత కుదించాలో అంతవరకు మాత్రమే మనం చదవాలి.
అంటే ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైనటువంటి లెంగ్త్ ఉంటుంది అన్నమాట.
ఇంకొక ఉదాహరణ తీసుకున్నట్లయితే, మనం ఇప్పుడు మన ఫ్రెండ్ ఎవరైనా ఆదిత్య అని ఎవరైనా ఉన్నారనుకోండి, తనని ఆదిత్య అని పిలిస్తే మనకు ఎలా ఉంటుంది?
అతనికి బాగోదు.
అవును. అలాగే మనం భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించేటప్పుడు, ఈ వేదాలను ఉచ్చరించేటప్పుడు కూడా మనం అంత జాగ్రత్తగా ఉండి అంత నిర్దిష్టమైన సమయాల్లోనే ఆ పదాలను పలకాలి. ఇంకొక మూడవది ఏంటంటే, ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, స్వరశుద్ధి అని అంటారు. వేదాలకి శృతులు అని పేరు. ఆ శృతులకి ఇంపార్టెంట్ ఏంటంటే స్వరం, అంటే దీర్ఘస్వరితాలని హ్రస్వాలని చాలా ఉంటాయి వేదంలో. ఒక ఉదాహరణ కృష్ణయజుర్వేదంలోనే చెప్తారన్నమాట. అది ఏంటి అంటే, త్వష్ట అనే ఒక రాక్షసుడు ఇంద్రుడికి, ఆ త్వష్ట అనే రాక్షసుడికి శత్రుత్వం ఉందన్నమాట. ఇంద్రుణ్ణి చంపడానికి ఈ త్వష్ట అనే రాక్షసుడు ఒక యజ్ఞం చేశాడు. మనకు తెలిసినట్లు యజ్ఞాలకి మంత్రాలు చాలా ఇంపార్టెంట్. అతను ఒక మంత్రం చదివాడు అన్నమాట, ఇంద్రశత్రుర్వర్ధస్వ. అలా చదవబోయి అందులోని వర్ధస్వ ఆ పైక స్వరం వెళ్లకుండా అతను ఏం చదివాడంటే ఇంద్రశత్రుర్వర్ధస్వ. ఆ కిందకి చదవడం వల్ల ఇంద్రుడి చేత ఇంకొకళ్ళు ఇంకొక రాక్షసుడు క్రియేట్ అయ్యి ఈ త్వష్ట అనే అతను చనిపోయాడు,
చంపబడ్డాడు.
అది అందుకే ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఇంకో విషయం ఏమిటంటే ఇలాంటి వేదాలని స్వరబద్ధములైన అక్షరబద్ధములైన ఇలాంటి వేదాలని ఎప్పటి నుంచో అనాదిగా మన ఋషులు ఒక్క స్వరం ఒక్క అక్షరం కూడా తేడా రాకుండా కాపాడుకుంటూ వచ్చారన్నమాట.
సో మరి ఇప్పుడు ఈ అక్షరశుద్ధి స్వరశుద్ధి ఈ మాత్రశుద్ధులు ఇవన్నీ వింటున్నాం కదా, మరి ఇవి ఏమి చెయ్యాలో మెన్షన్ చేసింది, మరి ఏమి చేయకూడదు ఆ పాయింట్స్ కూడా మనం తెలుసుకుంటే మనం ఏం చేయకూడదో జాగ్రత్త పడితే వేదం చెప్పేటప్పుడు ఆ పాయింట్స్ చెప్తారా భరద్వాజ్?
దీనికంటే ముందు నేను ఇంకొక చిన్న మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఏంటి అంటే ఈ వేదాలు ఋషులు అనాదిగా కాపాడుతూ వచ్చారని చెప్పాను కదా, వాళ్ళు ఎలా కాపాడారు, అవి అంత క్లియర్ గా ఎంతలా మెమరైజ్ చేయగలిగారు వాళ్ళు? కొన్ని అంటే మనకి వేదం సహజంగా మూడు విధాలుగా లభిస్తుంది అన్నమాట. ఒకటి సంహితా పాఠని, ఒకటి పదపాఠమని, ఇంకోటి క్రమపాఠమని. ఈ మూడింటిని ప్రకృతి పాఠాలు అంటారు. ఇవి కాకుండా ఈ స్వరాలు అవి లోపాలు రాకుండా జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి మన ఋషులు కొన్ని పద్ధతుల్ని క్రమబద్ధం చేశారన్నమాట. అవన్నీ కూడా ఒక శ్లోకంలో మనం చెప్పుకోవచ్చు.
చెప్పండి.
జఠామాల శిఖ రేఖ ధ్వజ దండో రథో ఘన ఇత్యస్తు వికృతయ ప్రోక్త క్రమపూర్వ మహర్షిభి. అంటే ఇలాంటి ఎనిమిది పాఠాలు ఉన్నాయన్నమాట. జఠామాల శిఖ రేఖ ధ్వజ దండ రథ ఘన. మనకి చాలా మందికి ఘనపాటీలని మనం ఇప్పుడు వింటూ ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళు ఆ ఘనం అనేది చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ చాంటింగ్ అన్నమాట.
మోస్ట్ డిఫికల్ట్.
మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం.
మనం ఇప్పుడు మన రుద్రం చాంట్ చేయబోతున్నాం కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా శ్రోతలందరికీ బాగా అర్థం అవుతుంది.
తప్పకుండా. ఒక మంత్రం తీసుకున్నట్టయితే అందరికీ చాలా తెలిసిన మంత్రం నమస్సోమాయ. అందులోని మూడు పదాలు ఉన్నాయి, నమః సోమాయ చ. ఈ మూడు పదాలని ఘనపాఠంలో ఎలా మనం ఉచ్చరించి చెప్పొచ్చో ఒకసారి చూద్దాం. ఘనపాఠానికి ఒక ఫార్ములా ఉందన్నమాట. అదేంటంటే 1 2 2 1, 1 2 3, 3 2 1, 1 2 3. ఈ విధంగా మనం ఒకసారి ఈ ఫార్మాట్ లో చాంట్ చేస్తే ఈ నమస్సోమాయ చ అనే దాన్ని
నమస్సోమాయ సోమాయ నమో నమస్సోమాయ చ సోమాయ నమో నమస్సోమాయ చ
ఇలా ఉంటుంది అన్నమాట ఘనపాఠం అనేది.
ఇప్పుడు నాకు ఒక పాయింట్ అర్థం కాలేదు భరద్వాజ్, ఏంటంటే ఇంత కష్టంగా మనం చాంట్ చేస్తున్నాం కదా ఈ జటాపాఠం అని ఈ ఘనపాఠం అని, ఇవన్నీ కేవలం సాధన కోసమేనా లేకపోతే ఇంకేదన్నా ఇంటెన్షన్ ఉన్నారా దీనికి, దీనివల్ల ఏదైనా ఉపయోగం ప్రయోజనం ఉందా?
ప్రయోజనానికి కూడా ఒక మెమరైజ్ చేసుకోవడమే కాదు దీనివల్ల చాలా ఉపయోగం కూడా ఉందన్నమాట. దాని ఫలితాన్ని ఒకసారి చూద్దాం మనం.
తప్పకుండా.
సంహితా పాఠ మాత్రేణ యత్ఫలం ప్రోచ్యతే బుధైహి పదౌతు ద్విగుణం విద్యత్ క్రమేతు చతుర్గుణం వర్ణక్రమే శతగుణం జటయంతు సహస్రకం. అంటే సంహిత పాఠం చదివితే అంటే మూలపాఠం చదివితే మనకి ఫలితం వస్తుంది, అది కాకుండా పదపాఠం చదివితే ఆ ఫలితం రెండు రెట్లు అవుతుంది అన్నమాట. ద్విగుణం అన్నారు, రెండు రెట్లు అవుతుంది. అదే క్రమపాఠం చదివితే నాలుగు రెట్లు అవుతుంది చతుర్గుణం. వర్ణక్రమం అని ఇంకో పాఠం ఉందన్నమాట, అది చదివితే శతగుణం. ఇంకా జటాపాఠం జటయంతు సహస్రకం అంటే 1000 రెట్లు. ఇక్కడ మనం 1000 రెట్లు అని ఒకదాన్నే కాదు తీసుకోవాల్సింది, సహస్రం అనంతవాచి అని ఒక ఇది ఉంది. అంటే అనంతం అన్నమాట, అనంతమైన ఫలితం వస్తుంది. అది జటాపాఠానికి. అదే ఘనపాఠం అలాంటివి నేర్చుకుంటే దాని ఫలితాన్ని మనం ఊహించలేం.
చాలా బాగుంది. మరి ఇప్పుడు వివిధ రకాలైన వేద పఠనాల గురించి మీరు చెప్పారు. మరి మొట్టమొదటిగా మీరు స్టార్ట్ చేసినప్పుడు ఏవి జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి, ఏవి చెయ్యాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చెయ్యాలి చెప్పారు. మరి ఏం చేయకూడదో కూడా మాకు చెప్తే మేము తప్పకుండా అవి గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా చాయం చేస్తాం బ్రదర్స్.
ఏమి చెయ్యకూడదో కూడా వేదమే చెప్పింది. ఆ శ్లోకాన్ని మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. గీతి శీఘ్రీ శిరక్కంపి తథా లిఖిత పాఠక అనర్ధజ్ఞ అల్పకంఠశ్చ షడైతే పాఠకాధమాహ. అంటే ఎవరైనా వేదాన్ని పాటలాగా పాడితే, గీతి అన్నారు అంటే ఎవరైనా పాటలాగా పాడినా కూడా
రాగయుక్తంగా ఉండకూడదు,
రాగయుక్తంగా ఉండకూడదు. అదే ఇప్పుడు చాలా మంది కూడా వేదాన్ని కంపోజ్ చేస్తున్నారు మ్యూజిక్, అలా కూడా చేయడం కూడా తప్పే అని పెద్దలు చెప్తూ ఉంటారు. శీఘ్రి ఇందాక మనం మాత్రాశుద్ధి అని చెప్పుకున్నాం కదా, అంటే నిర్దిష్టమైన సమయాన్ని పాటించాలి, తొందరగా కూడా వెళ్ళకూడదు, మెల్లగా కూడా వెళ్ళకూడదు. దేన్ని ఎంతసేపు ఉచ్చరించాలో అంతసేపే ఉచ్చరించి పారాయణ చేస్తుండాలి. శిరక్కంపి, శిరక్కంపి అంటే ఇప్పుడు మనం చాలా మంది చూస్తూ ఉంటాం పండితుల్ని, వాళ్ళు బుర్ర ఇటు తిప్పి అటు తిప్పు అటు తిప్పుతూ ఉంటూ ఉంటారు. మనం కూడా వాళ్ళ ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఇక్కడ మనం ఒక పాయింట్ మిస్ అవుతున్నాం. ఏంటంటే వాళ్ళు ఇంటోనేషన్స్ అంటే మనం స్వరాలు అని చెప్పాం కదా, అవి చేంజ్ చేస్తూ వాళ్ళు ఊపుతారు. మనం ఉట్టినే అలాగా గంగిరెద్దులా బుర్ర ఊపకూడదు అనమాట, అలా ఊపుతూ చదవకూడదు. ఇంకొకటి చెప్పారు తథా లిఖిత పాఠక అంటే స్క్రిప్ట్ చూస్తూ చదవకూడదు అనమాట. అది ఇప్పుడు చాలా మందికి డిఫికల్ట్ అవ్వచ్చు, కానీ ఫస్ట్ మనం చూసి చదివితే, అలా స్టార్ట్ చేస్తే ఫైనల్ గా చూడకుండా చదువుకునే స్టేజ్ కి వెళ్ళగలుగుతాం. అనర్ధజ్ఞ, భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తాడు, జ్ఞాత్వా కుర్వంతి కర్మాణి అని. అంటే మనం ఏ పని చేసినా అది తెలుసుకుని చెయ్యాలి, అంటే దాని మీనింగ్ తెలుసుకోవాలి, ఎందుకు చేస్తున్నామో తెలియాలన్నమాట. అదే ఇక్కడ అనర్ధజ్ఞ అంటే మీనింగ్ తెలుసుకోకుండా చదవకూడదు, కనీసం మనం ఎఫర్ట్ పెట్టాలి తెలుసుకోవడానికి. అల్పకంఠ అంటే చాలా లో వాయిస్ లో చదవకూడదు అనమాట.
ఓకే, ఎప్పుడు అందుకే స్వామి కూడా గ్రూప్ గా చాంట్ చేస్తున్నప్పుడు కుల్వంత్ హాల్లో శృతి ఎప్పుడు పెంచమని చెప్పేవారు స్వామి, గట్టిగా చదవమని చెప్పేవారు అనమాట.
ఈ ఆరు రకాల వాళ్ళని అధమ పాఠకులు అన్నారనమాట.
ఓహో,
అంటే వీళ్ళని ఇలా చదవకూడదు అని పూర్తిగా చెప్పలేదు, కానీ వీళ్ళని అధమ పాఠకులు అన్నారు. మనం కొంచెం ఎఫర్ట్ పెడితే స్వామి, మనం స్వామి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మనందరినీ, మనందరం ఉన్నత పాఠకులం అవ్వాలి, ఉత్తమ పాఠకులం అవ్వాలి. అందుకే మన మా ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ కూడా చెప్తూ ఉంటారు స్వామి, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, ఉన్నత విశ్వవిద్యాలయం, హయ్యర్ సెకండరీ స్కూల్, హయ్యర్ మెడికల్ సైన్సెస్. ఎప్పుడు స్వామి హయ్యెస్ట్ లెవెల్ లోనే ఉండాలని చెప్తారు, ఎప్పుడు లోవర్ లెవెల్ లో ఉండకూడదు.
చాలా బాగుంది, మీరు ఇందాక ఆ మూడు విషయాలు చెప్పారు కదా, శీఘ్రి అవన్నీ చెప్తున్నప్పుడు శిరక్కంపి అన్న విషయం వచ్చినప్పుడు నాకు ఒక అనుభవం గుర్తొచ్చింది. ఒకసారి త్రై బృందావనంలో పిల్లలందరూ అసెంబ్లీ ఉండగా స్వామి ఆ రోజు పిల్లల్ని వేదం చెప్పమన్నారు. సో స్టూడెంట్స్ అందరూ వేదం చెప్పడం మొదలుపెట్టారు. స్వామి జాగ్రత్తగా పిల్లలందరిని అబ్జర్వ్ చేస్తుంటే కొంతమంది మీరిందాక చెప్పినట్టే తల ఊపుతున్నారనమాట చెప్తున్నప్పుడు. ఇప్పుడు స్వామి వాళ్ళందరినీ ఆపి, మీరు ఇట్లాగా వేదం చెప్పేటప్పుడు ఒళ్ళంతా ఊపకూడదు, నిటారుగా ఉండి చాలా స్టేబుల్ గా ఉంటూ మీరు చెప్తే దాని తాలూక వైబ్రేషన్, దాని తాలూక పవర్ ఇంకా ఎక్కువ అవుతుందని స్వామి ఆ రోజు చక్కగా చెప్పారు. చాలా బాగుంది భరద్వాజ్. మరి ఇప్పుడు మనకి టాక్ ఆఫ్ ది టౌన్ అనండి, ప్రపంచంలో మొత్తం సత్యసాయి సంస్థల్లో ది థింగ్ ఏంటంటే వేదం కాన్ఫరెన్స్, ఈ ఇంటర్నేషనల్ వేదం కాన్ఫరెన్స్. మరి దీనికోసం స్వామి రుద్రంకి ఎంతో ప్రాముఖ్యాన్ని ఇచ్చారు కదా, స్వామి చెప్తే మనకు అది వేదం, సో తప్పకుండా మనం పాటిస్తాం. కానీ అప్పుడప్పుడు మనకి మనసులో డౌట్స్ వస్తూనే ఉంటాయి. సో ఆ డౌట్స్ ను కూడా మనం క్లారిఫై చేసుకోవడానికి పెద్దలు చెప్పిన మాటలు కూడా మనం వింటే అసలు ఈ రుద్రానికి స్వామి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారనేది ఈ పెద్దల ద్వారా మనం తెలుసుకుందాము. శ్రీ సత్య శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాల తిరుమల తిరుపతిలోని కుప్ప శివసుబ్రహ్మణ్య అవధాని గారు, ఆయన ప్రిన్సిపల్ ఆఫ్ వేద పాఠశాల అక్కడ, సాక్షాత్తు ఆయన స్వామి భక్తులు. ఆయనే స్వయంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు ఇట్లాగా రుద్రం చెప్పమన్నారు, అది చాలా మంచిది అని చెప్తూ ఆయన అనుభవాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. అంతేకాకుండా రుద్రం తాలూకు ప్రాముఖ్యాన్ని ఆయన వివరంగా మనందరికీ చెప్పగా మనం ఇప్పుడు విందాం.
ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ సత్యసాయి బాబా వారు లోకక్షేమం కొరకు, విశ్వ కళ్యాణం కొరకు రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయండి రుద్రాధ్యాయ మహత్వాన్ని తెలుసుకొని ఈశ్వరారాధన చేసి సకల జగత్తులోని మానవులు ఐహికామష్ణుకములైన సమస్త ఫలములు పొందండి అని ఉపదేశించారు. రుద్రాధ్యాయం అనేటటువంటిది కృష్ణ యజుర్వేదంలోనే కాక అన్ని వేద శాఖలలోనూ ఈ మహామంత్రములు ప్రతిపాదితమైన కొన్ని మంత్రములు కొన్ని వేద శాఖలలోనే ఉంటాయి. అలా కాకుండా రుద్రాధ్యాయ మహామంత్రములు అన్ని వేద శాఖల్లోనూ ఉండటమే రుద్రాధ్యాయ మంత్రములు సర్వశ్రేష్టములనే దానికి ఒక తాత్కారణం. రుద్రాధ్యాయమునకే శతరుద్రీయము అని పేరు. శతము అంటే సామాన్యంగా వంద అని అనుకుంటాం, కానీ వేదము శతమనంతం భవతి అని చెప్పింది. శతము అంటే అనంతము అని అర్థం. అనంతములైన ఈశ్వరుని యొక్క నామములు ఇందులో ప్రతిపాదితములు కనుక దీనికి శతరుద్రీయము అని పేరు. మనకు ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వేదములు నాలుగు. ఈ నాలుగు వేదములలో కర్మకాండలో ప్రధానంగా యజ్ఞయాగాదులలో మహర్షులు వినియోగించేటటువంటి మహామంత్రములన్నీ కూడా ఋగ్వేద యజుర్వేద సామవేదముల నుండే ఉన్నాయి. ఆ మూడు వేదములలో యజుర్వేదం ప్రధానం. ఋగ్వేద సామవేదములు ఆ యజుర్వేదాన్ని ఆలంబనం చేసుకుని తమ తమ యొక్క ప్రవృత్తినంతా అంటే ఆ మంత్రములన్నీ కూడాను సాధకములవుతూ ఉంటాయి. అటువంటి యజుర్వేదంలో 101 శాఖలు. అన్ని శాఖలలోనూ రుద్రాధ్యాయ మహామంత్రములు ప్రతిపాదింపబడినాయి. ప్రధానంగా కృష్ణ యజుర్వేదం చాలా గొప్పది. ఆ కృష్ణ యజుర్వేదంలోనే సంహిత అనేటటువంటి ఒక భాగం, మంత్ర భాగము అని, మంత్రము బ్రాహ్మణము అని రెండు రకాలుగా ఉంటుంది వేదము. మంత్రములకు వ్యాఖ్యానమే బ్రాహ్మణములు. ఈ కృష్ణయజుర్వేద సంహితలో 7 కాండలు అని 7 భాగములు. దాంట్లో 4వ కాండ అగ్నిచయనం అనేటటువంటి క్రతువుని ప్రతిపాదిస్తూ ఉంటుంది. అంటే అగ్ని భట్టారకుణ్ణి, అగ్నిస్వరూపుడైనటువంటి ఆ ఈశ్వరుణ్ణి, ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేసి లోకమంతా కూడా సుఖంగా ఉండాలి అని చెప్పేటటువంటి క్రతువే అగ్నిచయనం. ఆ అగ్నిచయనాన్ని చెప్పేటటువంటి 4వ కాండలో 7 ప్రశ్నలైతే 7 ప్రశ్నల్లో మధ్యగా ఉండేటటువంటి ప్రశ్న నమకము అని. నమః నమః అని అనేక పర్యాయములు ఈ మంత్రంలో ఉండటం వల్ల దీనికి నమకము అని పేరు. నమస్తే రుద్రమన్యవే అని ప్రారంభమవుతుంది. ఇది తర్వాత చమకము అని, శంచమే మయశ్చమే ప్రియంచమే అనుకామశ్చమే, ఈ విధంగా చకారంతో. చకారానికి అర్థమేమిటి అంటే, ఓ భగవంతుడా మాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించు, మరియు ఈ అనుగ్రహాన్ని కూడా, ఇంకా ఈ అనుగ్రహాన్ని కూడా, ఇంకా ఈ ప్రసాదాన్ని కూడా అని చెప్పడం చ అనేటటువంటి పదానికి అర్థం. అంటే సకల ఇహలోకంలో ఉండే సుఖములు, సకల విధములైన ఆంశలోకంలో ఉండే సుఖములు ఇవ్వటమే కాకుండా మోక్ష సామ్రాజ్యాన్ని కూడా మాకు అనుగ్రహించవలసింది అని చెప్పటం ఆ చ అనేటువంటి పదానికి అర్థం. ఈ రుద్రాధ్యాయాన్ని నమకము చమకము అని అంటారు. ఇందులో ఇంకొక విశేషం ఏమిటి అంటే, నమ అనేటటువంటిది చాలా గొప్పగా ఉభయతో నమస్కారములు, ఏకతో నమస్కారములని ఉంటాయి. నమో హిరణ్యవాహవేసే నాన్యే దిశాంచపతయే నమః. హిరణ్యవాహవే సేనాన్యే దిశాంచపతయే నమః. ముందు నమః ఉంది, అంటే నమో హిరణ్యవాహవే సేనాన్యే దిశాంచపతయే. హిరణ్యవాహవే సేనాన్యే దిశాంచపతయే నమః అంటే పరమాత్మకి ఉభయతో నమస్కారం అనేటువంటి కొన్ని మంత్రములు. ఏకతో నమస్కారం అని నమో భవాయ చ రుద్రాయ చ ఇత్యాది కొన్ని అనురాకములలో ఏకతో నమస్కారం, నమస్కారంతోనే ప్రారంభం. ఆ విధంగా నమశబ్దం అనేక రకంగా ఉండటంతో దీనికి నమకము అని పేరు. అలాగే చమకానికి చకారం ఎక్కువగా ఉండటంతో అని మనం తెలుసుకున్నాం. ఈ రెండు కలిపి రుద్రాధ్యాయము అని. ఈ రుద్రాధ్యాయం యొక్క పారాయణ గాని రుద్రాధ్యాయ ప్రాశస్త్యాన్ని తెలుసుకోవటం గాని ఎంత గొప్పది అంటే సర్వస్వాన్ని పరిత్యజించి పరమహంస పరిభ్రాజకాచార్య వలైనటువంటి వారు కూడా పారాయణ చేసేటటువంటిది రుద్రాధ్యాయం. సర్వసంగ పరిత్యాగమైనటువంటి వారు ఏ మంత్రములను వారు పారాయణ చేయక్కర్లేదు. ఎందుకంటే సమస్త మంత్రములను వారు పారాయణ చేసి సమస్త యజ్ఞములను చేసి చిత్తశుద్ధి కలిగి జ్ఞానం వల్ల జ్ఞానాన్ని మాత్రమే జ్ఞానులైనటువంటి వారు పరమహంస పరిభ్రాజకాచార్యులు అయినటువంటి వారు అటువంటి వారు కూడా పారాయణ చేసే మంత్రములు ఏమైనా ఉన్నాయా వేదంలో అంటే అది రుద్రాధ్యాయ మహామంత్రమే. అందువల్ల ఈ రుద్రాధ్యాయ యొక్క గొప్పతనం జావాలోపనిషత్తులో ప్రతిపాదించారు, కైవల్యోపనిషత్తులో ప్రతిపాదించారు, యాజ్ఞవల్క మహర్షి దీని యొక్క వైభవాన్ని చెప్పారు, శంఖుడనే మహర్షి చెప్పారు. ఆ మహర్షి ఈ మహర్షి అని కాదు, సకల వేదములు వేదాన్ని అనుసరించేటువంటి సకల స్మృతులు సకల పురాణములు సకల శాస్త్రములు ఐకకంఠ్యంతో నిర్ణయించింది ఏమిటి అంటే రుద్రాధ్యాయం వంటి మహామంత్రములు లేవు. అందుకనే సప్తకోటి మహామంత్రములు రుద్రాధ్యాయంలో ఉన్నాయి అని మనకు సంప్రదాయం. అటువంటి రుద్రాధ్యాయాన్ని కనుక పఠించినట్లయితే ఈది బాధలేవి ఉండవు, రోగములేవి ఉండవు, చోరబాధలుండవు, అగ్ని బాధలుండవు, ఎవరికి ఏ విధమైనటువంటి అనారోగ్యములు ఉండవు, బ్రహ్మహత్యాది పాతకములు కూడా ఈ రుద్రాధ్యాయ పారాయణ వల్ల సమగ్రంగా నశిస్తాయని సకల స్మృతులు సకల శాస్త్రములు ఐకమత్యంతో సిద్ధాంతాన్ని తెలియపరిచినాయి. అటువంటి ఆ రుద్రాధ్యాయమైనటువంటి మహామంత్రములలో మొదటి నరకం అనేటువంటి ప్రశ్నలో 11 అనువాకములు ఉంటాయి. మొదటి అనువాకంలో పరమాత్మ క్రుద్ధుడుగా ఉంటాడేమో, నీ యొక్క క్రుద్ధత్వాన్ని మా యందు చూపవద్దు అని ప్రార్థిస్తాం. అదేంటి పరమాత్మ క్రుద్ధుడుగా ఉంటాడా అంటే దుష్ట శిక్షణ సమయంలో ఆయన కోపాన్ని అభినయిస్తాడు పరమాత్మ. అందువల్ల నమస్తే రుద్ర మన్యవే అని ప్రారంభించాం. నీ కోపానికి నమస్కారం అయ్యా అని, అంటే నీ కోపానికి నమస్కారం అంటే అర్థం ఏమిటి అంటే నీవు కోపం మా ఇంటి చూపించేట్లుగా మేము ఉండము అని. మేము కనుక పాపం చేసినట్లయితే నీ కోపానికి పాత్రలం అవుతాము. నీ కోపానికి నమస్కారం, నీ కోపం మా ఇంటి ప్రవర్తింపజేయద్దు అంటే అర్థం ఏమిటి అంటే మేము పాపాలు చేయము అని ఆ విధంగా ఆ పరమాత్మని ప్రసన్నుడిగా చేసుకుని ఆ తర్వాత 8 అనువాకములు ఇత్యాది 8 అనువాకముల ద్వారా సర్వం శివమయం జగత్, లోకమంతా కూడా శివమయమే ఈశ్వరమయమే. శివుడంటే విష్ణువు కంటే భిన్నుడని అర్థం కాదు, శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. శివస్య హృదయం విష్ణు, విష్ణోస్య హృదయం శివ, యథా శివమయో విష్ణు ఏవం విష్ణుమయ శివ అని. శివ అంటే విష్ణువే, శివశక్త్యాయుక్త అని ఈశ్వరుడు అమ్మవారితో కలిసి ఉంటాడు. రుద్రోవా ఏషయదగ్నిహి అని శివుడు అగ్నిస్వరూపుడు, ఆదిత్య స్వరూపుడు సూర్యభగవానుడి ఈశ్వరుడే. ఈ విధంగా సకల దేవతలు కూడాను కలిస్తే ఈశ్వర స్వరూపం. కాబట్టి సర్వం శివమయం జగత్ కనుక ఈ జగత్తంతా కూడా అధిష్ఠించే పరమాత్మ ఉన్నాడు. సకల జగత్తులోనూ అధిష్ఠించి ఉన్నటువంటి పరమాత్మకి నమస్కారము అని 2 అనువాకం నుంచి ఆ 9 అనువాకం వరకు ప్రార్థన చేసి ఇక చివరి 2 అనువాకములలో అభయాన్ని ప్రార్థించటం ఈ రుద్రాధ్యాయంలో ఉండేటటువంటి విషయం అంతా కూడా. ఇదంతా అయిన తర్వాత ఇహలోకంలో మనకు ఎన్నో అవసరాలు ఉంటాయి, ఆ కోరికలన్నీ కూడా మనకు తీర్చవలసింది. అగ్నావిష్ణు సదోట సేవాబంధంతో వాంగిర యమునైర్వాజే ధరాగతం వాజస్యమే ప్రసవస్యమే ఇత్యాదిన మన కోరికల లిస్ట్ అంతా కూడా పరమాత్మకి సమర్పించటం, ఆ చమకం అనే ప్రశ్నలో అదంతా కూడా జరుగుతుంది. ఇది మొత్తం కలిపి రుద్రాధ్యాయము అని పేరు, నమకము చమకము రెండూ కూడా కలిసి. కాబట్టి ఇంత గొప్పదైనటువంటి ఈ రుద్రాధ్యాయాన్ని పారాయణ చేయటం, ఈ రుద్రాధ్యాయంతో చేయవలసినటువంటిది అగ్ని చేయనం అనేటటువంటి ఒక గొప్ప క్రతువు, అది అందరూ చేయటం దుర్లభం కనుక బోధాయనలు ఇత్యాది మహర్షులందరూ అందరూ కూడాను రుద్రాధ్యాయంతో అభిషేకం చేసుకోండి ఈశ్వరుణ్ణి చక్కగా అభిషేకించండి అని మనకు ఒక అవకాశాన్ని కల్పించారు. ఆ మహర్షులందరూ కూడాను రుద్రాధ్యాయంతో అభిషేక విధానాన్ని అనుగ్రహించారు. అభిషేకం చేయలేకపోతే కనీసం ఆ మంత్ర పారాయణ చేసినప్పటికీ కూడాను ఆ ఫలితం వస్తుంది అనే విషయాన్ని కూడా మహర్షులు మనకు చక్కగా తెలియపరిచారు. ఆ విధంగా రుద్రాధ్యాయంతో అభిషేకం, రుద్రాధ్యాయంతో పారాయణ, కనీసం రుద్రాధ్యాయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని ఆ పంచాక్షరి మహామంత్రాన్ని పఠించడం, రుద్రాధ్యాయం యొక్క సారాంశమే పంచాక్షరి మహామంత్రం. చాలా గొప్పదనైనటువంటి విషయం సాక్షాత్తు అప్పయ దీక్షితులు అనే మహానుభావులు కూడా చెప్పారు. యజుర్వేదం చాలా గొప్పదయ్యా, ఎందుకంటే యజుర్వేదంలో రుద్రాధ్యాయం ఉన్నది కనుక. ఎన్నో జన్మల తపస్సు చేస్తే, యజుర్వేదం అధ్యయనం చేయటం, అందులో రుద్రాధ్యాయాన్ని అధ్యయనం చేయడానికి అవకాశం లభిస్తుంది. తద్వారా ఇహలోకంలో సమస్త ఫలములు, పరలోకంలో సమస్త ఫలములు, మోక్ష సామ్రాజ్యాన్ని కూడా పొందవచ్చు. అంత గొప్పది రుద్రాధ్యాయం అనే విషయాన్ని ఆ మహర్షులందరూ కూడా అందించారు. అందుకనే భగవాన్ సత్యసాయిబాబా వారు రుద్రాధ్యాయాన్ని చక్కగా పారాయణ చేయండి, ప్రపంచం అంతా కూడా సుఖశాంతులతో వెలసిల్లుతుంది అని పదే పదే మనకు ఉపదేశించారు. ఆ ఉపదేశాన్ని అనుసరించి మనం అందరం కూడా రుద్రాధ్యాయ ప్రతిపాద్యుడైన పరమేశ్వరుణ్ణి సర్వకాల సర్వావస్థలైతూ స్తుతిస్తూ ధ్యానిస్తూ ఉపాసన చేస్తూ ఆ విధానాన్నుసరించి అభిషేకాలన్నీ కూడా నిర్వహిస్తూ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండటానికి పరమేశ్వరుని ప్రార్థిద్దాం. భగవద్ అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుదాము. ఓం శ్రీ సాయిరాం.
మరి ఇంతటి వైశిష్ట్యం, ఇంతటి శక్తి కలిగినటువంటి ఈ రుద్రం నమకం చమక మంత్రాలు స్వామి మనందరి చేత చెప్పించడం అనేది మన జీవితంలో చేసుకున్న మహద్భాగ్యం అనుకోండి, పుణ్యం అనుకోండి కదా భరద్వాజ్.
అవును.
మరి మీరేదో అనుభవం ఇందాక చెప్తానని చెప్పారు కదా, ఇప్పుడు రుద్రం చదివితే స్వామి భద్రంగా ఉంటారు, మీరు భగవంతుని సైతం పొందగలరు రుద్రం చెప్తే అని చెప్తున్నారు, మరి మీ అనుభవం ఏంటి?
ఇది 2010 సంవత్సరంలో. అప్పుడు నేను ఇంకా స్టూడెంట్ కాదు, స్వామి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ కాలేదు అప్పటికి. కానీ అప్పుడు ఒకసారి సెప్టెంబర్ నెలలో పుట్టపర్తి రావడం జరిగింది. అప్పుడు కుల్వంత్ హాల్లో వెనక్కి కూర్చొని పొద్దున్న 8 గంటలకి మనకి ఇప్పుడు రుద్రపారాయణ జరిగినట్లే అప్పుడు కూడా జరుగుతూ ఉండేది. కూర్చొని నేను రుద్రం వచ్చు కాబట్టి కళ్ళు మూసుకొని చదువుతున్నాను. ఆ రోజు సడన్ గా, అప్పుడు స్వామి జనరల్ గా పొద్దున్న దర్శనానికి వచ్చేవారు కాదు 2010లో, కానీ ఆ రోజు సడన్ గా అంతా ఏంటో హడావిడి చేస్తున్నారనమాట కుల్వంత్ హాల్లో. ఏంటి అని చూస్తే స్వామి దర్శనానికి వస్తున్నారు అని తెలిసింది. ఎక్స్పెక్ట్ స్వామి వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయకపోవడం వల్ల కుల్వంత్ హాల్ అంతా కొంచెం ఖాళీగా ఉందన్నమాట. అయితే నేను వెనకాతలు కూర్చున్న వాడిని ముందరికి వెళ్లి, స్టూడెంట్స్ అప్పుడు పొద్దున్న జనరల్ గా వచ్చేవారు కాదు దర్శనానికి, సో అప్పుడు జనరల్ పబ్లిక్ ని అలౌ చేసేవారు, అక్కడికి వెళ్లి కూర్చున్నాను అనమాట. స్టూడెంట్స్ కూర్చునే చోట వెళ్లి కూర్చున్నాను. అయితే స్వామి అలా వీల్ చైర్ లో వచ్చి నేను కూడా స్వామితో పాటు అలా ముందరికి వెళ్తుంటే నేను మోకాళ్ళ మీద అలా పాక్కుంటూ అలా ముందరికి వెళ్లాను అనమాట స్వామితో. స్వామి చూసి కూర్చోమన్నట్టు సైగ చేశారు. సైగ చేస్తే అయినా నేను కూర్చోకుండా అలా ముందరికి వెళ్తున్నాను అనమాట. అయితే స్వామి నేను రుద్రం చదవడం చూసి విభూతి ప్యాకెట్ స్వామి పొళ్ళో పెట్టుకొచ్చారు. ఒక విభూతి ప్యాకెట్ తీసి కొంచెం ఇలా నవ్వి చిన్న స్మైల్ ఇచ్చి విభూతి ప్యాకెట్ విసిరారనమాట. సో అది ఏంటంటే నాకు స్వామి నేను రుద్రం చదవడం చూశారు అని
ఒక సాటిస్ఫాక్షన్
అనమాట.
చాలా బాగుంది భరద్వాజ్, ఇంత అద్భుతమైనటువంటి అనుభవం. అనుభవం చిన్నదే కావచ్చు కానీ అది మరపురాని అనుభవం, అది మనకి ఎప్పటికీ మర్చిపోలేము. అండ్ దానివల్ల రుద్రం ఇంకా చదవాలి అన్న కోరిక నీలో ఇంకా ఎక్కువైపోయి ఉంటుంది అప్పటి నుంచి. మరి ఇన్ని మనం చేస్తున్నాము, ఈ రుద్రం పఠిస్తున్నాము. ఇప్పుడు 20-21వ తేదీలో ఎంతో మంది వచ్చి రుద్రపారాయణం చేస్తారు. మరి స్వామి వారికి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కానివ్వండి, ఈ రుద్రం చెప్పడానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమన్నా ఉంటే మీకు తెలిసి చెప్తారా?
స్వామి జనరల్ పబ్లిక్ కాదు, పండితులకే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. అతిరుద్ర మహాయజ్ఞం జరిగినప్పుడు 2006 సంవత్సరం ఒకసారి పండితులందరినీ పిలిచి కులంధాల్లో ఒకసారి చదవమన్నారు 2 అనువాకాలు. వాళ్ళు చదివిన తర్వాత వినయ్ కుమార్ గారని బెంగళూరు నుంచి అతనే
ఆర్గనైజ్ చేశారు.
అవును, అతన్ని పిలిచి పాయింట్అవుట్ చేశారనమాట. ఎప్పుడైనా రుద్రం గాని వేదం గాని చదివినప్పుడు మనం వెన్ను నిటారుగా పెట్టి అలా కూర్చొని చదవాలి. ఎందుకు అంటే లోపల చాలా ఎనర్జీ జనరేట్ అవుతుంది అన్నమాట, అదంతా ఛానలైజ్ చేయడానికి. మనం జనరల్ గా చెప్తూ ఉంటారు, సాంస్క్రిట్ లో కూడా అంటూ ఉంటారు అన్నమాట, ఏదైనా సాధన చేసినప్పుడు అది ఎలా ఉంటుంది అంటే అంతర్ నిరంతర మనిందన మేధమానే, రెండు కర్రల్ని రాపాడించినప్పుడు ఎలా ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందో అలాగే మనం వేదం చదివినప్పుడు ఏదైనా సాధన చేసినప్పుడు కూడా మనలో ఎనర్జీ అలా ప్రొడ్యూస్ అవుతుంది. సో అది ఛానలైజ్ చేసి యోగా పరిభాషలో చెప్పాలంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ఆ ఎనర్జీని తీసుకువెళ్ళాలి అంటే వెన్ను నిటారుగా పెట్టి కూర్చొని వేదపారాయణ చేయాలి. రెండోది స్వామి చెప్పింది ఏంటంటే కళ్ళెప్పుడు రెప్పలు కదిలించకూడదన్నమాట, తెరుచుకొని కొంచెం డిఫికల్ట్ అయినా కూడా తెరుచుకొని స్ట్రెయిట్ గా చూస్తూ మన కనుల మధ్యలో ఈ కనుబొమ్మల మధ్యలో దృష్టి పెట్టి బయటికి చూస్తున్నట్లే ఉండాలి గాని నిరంతరం మనం లోపలికి చూస్తూ ఉండాలన్నమాట.
అంతర్దృష్టి
ఎందుకంటే మనకి తెలుసు, చాలా మందికి తెలుసు, లలితా శాస్త్రంలో కూడా మనం చెప్తాం, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటన దేవుడు కనిపించడు, మనం ఎప్పుడైనా లోపలికి చూసుకుంటేనే మనకు దేవుడు దొరుకుతాడన్నమాట. అదొకటి. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనం గుంపుగా వేదం చదివినప్పుడు శృతి అందరిది ఒకేలాగా ఉండాలి. ఇందాక మీరు చెప్పినట్లు ఒకళ్ళు ఓం నమో భగవతే అలా కాకుండా అందరిది ఒకే శృతిలోని చదవాలి, అప్పుడే ఆ ఎఫెక్ట్ ఉంటుంది అన్నమాట.
చాలా బాగున్నాయి ఈ మూడు రూల్స్ గాని మనం గుర్తు పెట్టుకున్నట్లయితే తప్పకుండా మనం చేసే ఒక గ్రూప్ గా చేసే వేదపారాయణ ఎంతో సమర్థవంతంగా పూర్తవుతుందని అనుకుంటున్నాను. మీరు ఇందాక ఆ సెకండ్ పాయింట్ చెప్పారు కదా, అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని, ఒక చిన్న కనోటేషన్ ఉన్నది దానికి. ఏంటంటే స్వామి ఎప్పుడు చెప్తారు, మీకు ఒక కొబ్బరికాయ కావాలంటే, కొబ్బరి బొండం కావాలంటే ఎండగా ఉన్నది ఆ రోజు, సో ఆ షాడో కొబ్బరి చెట్టు తాలూకా షాడో కింద పడుతుంది. మీరు ఎప్పుడన్నా ఆ షాడో నెక్కి ఆ కొబ్బరి బొండం తీసుకోలేరు కదా, సో రిఫ్లెక్షన్ మీద మీరు వెళ్తే యూ కెనాట్ గెట్ డైరెక్ట్ గా ఆబ్జెక్ట్ ను పట్టుకోవడానికి ప్రయత్నించాలి. అదే ఈ చెప్తారు, బయట మీరు చూసేదంతా రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్ అంటారు. సో లోపలున్న విశ్వాన్ని నువ్వు బయట ఈ చక్షువుల ద్వారా నువ్వు చూడగలుగుతున్నావు. సో స్వామి ఏమంటున్నారు, లోపలికి అంతర్దృష్టి పెంచుకోవడం అంటే నువ్వు ఒరిజినల్ ఆ ఇమేజ్ ను లోపల ప్రతిష్ఠించుకొని చూడాలి అని. అది నాకు ఆ పాయింట్ గుర్తొచ్చింది. చాలా బాగుంది భరద్వాజ్. ఇంకొన్ని మనకి సమయం అయిపోతుంది, మనం ముగించే సమయం దగ్గరకు వచ్చేస్తుంది. మనం ముగించే ముందర మూడు చాలా ముఖ్యమైన అనుభవాలు, ఇది కూడా ఆ అతిరుద్ర మహాయజ్ఞం సమయంలోనే జరిగింది. ఈ రోజు పొద్దున్న ఒక బ్రదర్, ఎవరైతే ఆ యూత్ గ్రూప్ లో ఒక పార్టో, ఆ అబ్బాయి ఈ మూడు పాయింట్స్ పంచుకోవడం జరిగిందన్నమాట. అది మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే తప్పకుండా మనం మనసులో ఈ రుద్రం కొరకు మన భావం అది ఇంకొక డిఫరెంట్ గా తయారవుతుందన్నమాట. అది సో ఆ మూడు పాయింట్స్ మనం ఇప్పుడు ఒకసారి స్మరణకు తెచ్చుకుందాము. మొట్టమొదటిది, స్వామివారు ఈ అతిరుద్ర మహాయజ్ఞం 2006లో చేసినప్పుడు స్వామి దగ్గరికి ఆ లింగం ఏదైతే ఇప్పుడు మన భజన్ మందిరంలో ప్రతినిత్యం దానికి అభిషేకం జరుగుతుందో దాన్ని తీసుకువెళ్లడం జరిగిందన్నమాట, సాయీశ్వర లింగము. వాళ్ళు మొట్టమొదటిసారిగా తీసుకువెళ్లినప్పుడు అది 7 కేజీల బరువు ఉన్నదట. సో స్వామి దాన్ని చూస్తూ నా ఒళ్ళో పెట్టండి అన్నారంట. సో దాన్ని వాళ్ళు జాగ్రత్తగా స్వామి ఒళ్ళో పెడితే దాన్ని ఎంతో ప్రేమగా చూస్తూ స్వామి దాన్ని ఇట్లాగా నిమిరారంట. నిమిరినప్పుడు వాళ్ళంతా చాలా ఆనందించారు. స్వామి తిరిగి వాళ్ళకి ఇచ్చేసేటప్పుడు వాళ్ళు పట్టుకున్నప్పుడు అదొక తెలియని బరువు దానికి యాడ్ అయిందంట. అది తిరిగి వెళ్లి చూస్తే ఆ 7 కేజీలు ఉన్న ఆ లింగము అప్పటికి 11 కేజీలు అయిందంట. అంటే స్వామి స్పర్శతోటి అది 4 కేజీలు ఎక్కువైంది.
ప్రాణప్రతిష్ఠ
చేశారు స్వామి దానికి. అంటే చూడండి, మనం ఇలా ప్రతిసారి మనం వేదం చదువుతున్నప్పుడల్లా స్వామి మనల్ని టచ్ చేస్తున్నారు, మనల్ని స్పృశిస్తున్నారు అన్న ఆలోచన మనకు వచ్చినప్పుడు మనలోని ఆ ఎనర్జీ ఇంకా ద్విగుణీకృతం అవుతుంది. సో రెండవ అంశం ఏంటంటే, ఇది చాలా అద్భుతమైంది ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ చాంటింగ్ జరుగుతుంది కాబట్టి మనం ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం మనం గ్రూప్ లోనే ఉన్నాం కదా, ఇండివిజువల్ గా రాకపోయినా మేనేజ్ చేసేయచ్చు అన్న ఆలోచన రావచ్చు మనకి. కానీ స్వామి దగ్గర మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ఈ అనుభవం చెప్తుంది. అదే సమయంలో జరిగింది. భజన్ మందిరంలో ఈ యూత్ గ్రూప్ అందరినీ స్వామి పిలిచి వేదం చెప్పమన్నారు, రుద్రం చెప్పమన్నారు. స్వామి ఆ భజన్ హాల్ డోర్ దగ్గర కూర్చుని అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళు ఒకటో అనువాకం రెండో అనువాకం అలా రుద్రం అంతా చెప్పారు. చెప్తున్నప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాడో ఆ అబ్బాయి వెనకాతల ఒక అబ్బాయి కూర్చున్నాడట. తర్వాత జరిగిన విషయం ఏంటంటే స్వామి ఈ చాంటింగ్ అవుతున్నప్పుడు పక్కనే ఉన్న ఆయనతో ఆ అబ్బాయి గురించి చెప్తున్నారట. వీళ్ళకి ఏమవుతుందో అర్థం కాక సెషన్ అంతా అయిన తర్వాత ఆ అబ్బాయిని పిలిచి ఈ లీడర్ మాట్లాడారంట. మాట్లాడి స్వామి నీవేవ పాయింట్ అవుట్ చేశారు ఏమిటి అంటే, అప్పుడు ఆ అబ్బాయి చెప్పడం మొదలుపెట్టారంట, సార్ నీకు రుద్రం వచ్చా అని ఈయన అడిగితే, సార్ నాకు ఫస్ట్ పారాగ్రాఫ్ మాత్రమే వచ్చు, ఆ తర్వాత రెండో అనువాకం నుంచి మళ్లీ నేను మొదటి అనువాకమే చదవడం ప్రారంభించాను, అది స్వామే గుర్తించారది. అండ్ ఈ అబ్బాయి అని చెప్పాడంటే నా వెనకాతలే కూర్చున్న అబ్బాయి ఏం చెప్తున్నాడో కూడా నాకు వినిపించలేదు, అది సాక్షాత్తు స్వామి భగవంతుడు. మన ప్రతి ఒక్కరిలో స్వామి ఉన్నారు అన్న ఆలోచన మనకున్నప్పుడు మనం తప్పు చేసే అవకాశమే ఉండదు, మనం తప్పకుండా సిన్సియర్ గా అది చేస్తాం. ఇంకా మూడవది ఆఖరిది, మనం ఎవరి దగ్గర చాంట్ చేస్తున్నాం, ఎవరి సమక్షంలో మనం కూర్చుని ఈ రుద్ర పఠనం చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్కళ్ళును. స్వామి ఈ సమయంలో వేద పారాయణం జరుగుతున్నప్పుడు అతిరుద్ర మహాయజ్ఞంలో ఇంటర్వ్యూ రూమ్ లో కూర్చున్నారు. వీళ్ళంతా చుట్టూరా ఉన్నప్పుడు స్వామికి చెమట పడుతున్నట్టు జుట్టులోంచి ఆ ధారలు కారుతున్నాయంట. అప్పుడు ఈ వినయ్ కుమార్ గారు ఆ స్వామి వైపు చూసి, స్వామి ఫ్యాన్ ఆన్ చేయొచ్చా స్వామి, మీకు చెమట పడుతుంది అంటే, అప్పుడు స్వామి ఆపి ఆయన వైపు చూసి చిరునవ్వు నవ్వి, అది చెమట కాదు, అది అది గంగ, అది ఆనందంతో పరవళ్ళు తొక్కి వస్తుంది అని చెప్పి స్వామి అన్నారు. అంటే సాక్షాత్తు ఆ పరమశివుడి సమక్షంలో ఈ రుద్రపారాయణం మనం చేయటం, ఇంతమందికి వేల మందికి ఇలాంటి అవకాశం దొరకడం అనేది మనం ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యఫలం ఇది. మరి ఈనాడు భరద్వాజ్ మీరు కూడా ఎన్నో చక్కని విషయాలు, వేద పఠనంలో తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మున్ముందు కూడా మనం వేదం గురించి ఇంకా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. మరికొద్ది క్షణాల్లో మీరు సాయికులోని సభామండపం నుండి వేదం భజన కార్యక్రమాల యొక్క ప్రత్యక్ష ప్రసారాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. నవంబర్ 20-21వ తేదీల్లో ప్రతి ఒక్కరూ రేడియో సాయికి ట్యూన్ అయి ప్రశాంతలయంలో జరిగేటటువంటి అంతర్జాతీయ వేద సమ్మేళనాన్ని వీక్షించి విని ఆనందాన్ని పొందుతారని మనసారా ప్రార్థిస్తూ సాయిరాం.
లక్ష్మణ సేవిత లావణ్య రామ దశరథ నందన రామ దశరథ నందన రఘువర జననీ జానకి రామ రఘువర జననీ జానకి రామ వై ప్రియ వైకుంఠ రామా అహల్యోదారక రామా నందన
దశరథ నందన
రఘువర జనని జానకి రామర
జనని జానకి
రఘువర జనని జానకి వైకుంఠ రామా
వైదేహి ప్రియ వైకుంఠ రామా
అహల్యోదారక రామా
అహల్యోదారక రామా
దశరథ నందన రఘువర జనని జానకి రఘువర జనని జానకి వైదేహీ ప్రియ వైకుంఠ రామా.